विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् సాధారణంగా ఒక మంచి సంఘటన ఒక అద్భుతమైనటువంటి మార్పు జరిగినప్పుడు మనం పండుగ తీసుకుని తీపి తింటూ ఉంటాం. ఇవాళ అటువంటి సంఘటనే ఒకటి జరిగింది. వ్యక్తిగతంగా మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులలో ఒకళ్ళ పుట్టినరోజు. వాళ్ళ దగ్గర నుంచి స్వీట్ తీసుకున్నాక మళ్ళా తిరిగి వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా మనం. ఆ గిఫ్ట్ ఏదో ఇచ్చేది గురువులే ఇచ్చారు ఇవాళ. అంచేత ఆ పుట్టినరోజు నాడు మీరు తీసుకున్నటువంటి గిఫ్ట్ యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకుందాం మనం. ఆ గిఫ్ట్ ఒక వ్యక్తికి ఇచ్చబడింది కాదు, సర్వ మానవాళికి ఇవ్వబడినటువంటిది, సంపూర్ణ మానవ జాతికి ఇవ్వబడినటువంటిది. గత కొన్ని సంవత్సరాలుగా మీతో మనం చర్చిస్తూనే ఉన్నాను. నేను మన ఆధ్యాత్మికతకు ఒక విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి రూపకల్పన జరగాలి అని. ఆ రూపకల్పన ఏమిటి అంటే ఆధ్యాత్మిక విద్యను మనం భౌతిక విద్యను ఎలా కొలుస్తున్నాము. 8వ క్లాస్ చదివాడు, ఇంకోడు 10వ క్లాస్ చదివాడు, తేడా తెలుసు కదా మనకి. ఒకడు బీఎస్సీ చదివాడు, ఒకడు ఎంఎస్సీ చదివాడు. బీఎస్సీ చదివిన వాడు కంటే ఎంఎస్సీ చదివిన వాడు ఎక్కువ స్థాయిలో ఉన్నాడు. మనకు సబ్జెక్ట్ తెలియకపోవచ్చు, అది వేరే విషయం. ఒకడు బీఏ చదివాడు, ఒకడు ఎంఏ చదివాడు ఎకనామిక్స్ లో, అదేంటో కూడా మనకి తెలియకపోవచ్చు. కానీ బీఏ చదివిన వాడి కంటే ఎంఏ చదివిన వాడు ఖచ్చితంగా పై స్థాయిలో ఉన్నాడు అని మనకు ఎలా తెలుస్తుందో. ఎంబీబీఎస్ డాక్టర్ కంటే ఎండీ డాక్టర్, ఎండీ డాక్టర్ కంటే డిఎం డాక్టర్ ఎలాగా పై స్థాయిలో ఉన్నారో, నిరంతరము ఋషుల యొక్క ఒక కోరిక ఏమిటి అంటే మానవ జాతి కూడా గురువుల మధ్య ఉన్నటువంటి తేడాను అర్థం చేసుకోవాలి. గురువుల మధ్య తేడా లేదు, మళ్ళా చాలా జాగ్రత్తగా ఆ పదాన్ని అర్థం చేసుకోండి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఇంచేత ఆ గురువు అఖండమైనటువంటి చేతనత్వం. గురువులలో తేడా లేదు, కానీ వాళ్ళు స్వీకరించినటువంటి బాధ్యతలలో తేడా వస్తుంది. అందరూ ఎంఏ చదువుతారు లెక్చరర్స్, కొందరు ఎలిమెంటరీ స్కూల్లో ఉంటారు, కొందరు 10th క్లాస్కి చెప్తూ ఉంటారు, కొందరు డిగ్రీకి చెప్తూ ఉంటారు, కొందరికి ఇంటర్మీడియట్ చెప్తూ ఉంటారు, కొందరు యూనివర్సిటీలో ఆ ఎంఏ డిగ్రీతోనే లెక్చరర్గా పనిచేస్తూ ఉంటారు, ఎంఏకి చెప్తూ ఉంటారు ఎంఏ డిగ్రీ చదివి. అంచేత ఇక్కడ వాళ్ల యొక్క జ్ఞానంలో తేడా లేదు, తేడా ఎక్కడొచ్చింది, వాళ్లు ఎవరికి పాఠాలు చెప్తున్నారు వారి యొక్క జ్ఞానంలో తేడాలున్నాయి, అది గుర్తుంచుకోవడం. చేత నేను గురువుల మధ్య తేడా గురించి మాట్లాడతాను, గురువుల మధ్య తేడా తెచ్చావంటేనే అర్థము ఆధ్యాత్మికత మనకు అర్థం కాలేదు, అందరు గురువులు కూడా సమాన స్థాయి వాళ్లే. కానీ భౌతిక జీవితంలో సమాన స్థాయిలో ఉన్నటువంటి ఒకే గురువు అందరికీ పాఠాలు చెప్పలేడు. అంచేత రకరకాల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను బోధించటానికి గత 95,000 సంవత్సరాలుగా అనేక మంది గురుతత్వాన్ని తమదైనటువంటి విశిష్టమైనటువంటి రీతిలో ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణ్యంగా బోధించేటటువంటి వ్యక్తులు, వాళ్ళని మనం మత ప్రవక్తలు అంటాం. కానీ ఈనాడు ఈ గురువుల యొక్క ఏకత్వాన్ని, భారతీయ ధర్మం యొక్క ఏకత్వాన్ని, ఇక్కడ భారతీయ ధర్మం యొక్క అంటే హిందువుల యొక్క అని కాదు నా అర్థం. ఇప్పుడు న్యూటన్ గురుత్వాకర్షణ నియమాన్ని కనిపెట్టాడు, అంటే గురుత్వాకర్షణ నియమం న్యూటన్ది కాదు, కానీ న్యూటన్ మొట్టమొదటిసారి దాన్ని మానవ జాతికి అందించాడు కనుక ఈ కాలంలో గురుత్వాకర్షణ శక్తి గురించి భారద్వాజుడు మిగతా ఋషులు రాసినటువంటి విమానాల గురించి మనం చదువుకుంటే ఇంకా చాలా డీటెయిల్డ్ గా ఉన్నాయి అందులో. కానీ ఈ కాలంలో ఈ దేశకాల పరిస్థితుల్లో న్యూటన్ మొట్టమొదటిసారి గురుత్వాకర్షణను మనకు అందించాడు కనుక మళ్లీ డిస్కవరీ అంటాం దాని, అందుకే డిస్కవరీ అంటే తిరిగి పొందటం అని, అందు ఉన్నదే అది. అంచేత న్యూటన్ది అయిపోదు అది, అలాగే ధర్మము కూడా భారతీయుల్ది కాదు. కానీ ధర్మాన్ని గుర్తించి ఆ ధర్మమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి లక్ష్యము ఉన్నటువంటిది మొట్టమొదటిసారి భారతదేశంలో ఆవిర్భవించింది కనుక దానికి ఆ పేరు ఇస్తున్నాం. అంటే మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ అంటాం సైన్స్ లో, మెండలీఫ్ అనేటటువంటి వాడు ఒక రష్యన్, అతను ప్రపంచంలో జరిగేటటువంటి అనేక ఖనిజాలు యొక్క లక్షణాలు ఎలా మారుతాయో ఒక పట్టిక వేశాడు. అంటే అది మెండలీఫ్ సొత్తు కాదు కదా, పట్టికలు ఎక్కడ దొరుకుతున్నాయి ఆ ఖనిజాలన్నీ కూడా ప్రపంచంలోనే జరుగుతున్నాయి, దాన్ని అతను కనిపెట్టాడు. కానీ భారతీయుల యొక్క ఒక అద్భుతమైనటువంటి సాధనా విధానాన్ని మీరు గుర్తుంచుకోండి, ధర్మాన్ని వాళ్లు అపౌరుషేయంగా గుర్తించారు, అది మళ్లీ మనము ప్రపంచానికి అందజేయవలసి వస్తుంది. ధర్మము క్రైస్ట్ వల్ల, మొహమ్మద్ వల్ల, రామానుజాచార్యుల వల్ల, మధ్వాచార్యుల వల్ల, జొరాస్టర్ వల్ల, ఏదో ఎక్స్వైజెడ్ వల్ల వచ్చింది అనుకునేటటువంటి దాని వల్ల కదా ఈ గొడవలన్నీ వస్తున్నాయి మనకి. అసలు ధర్మము ఎవరి వల్ల రాబడదు, ధర్మము అపౌరుషేయము, అది ప్రకృతిలో ఉన్నది, నీకు ఇష్టమైతే లభిస్తుంది, ఇష్టం లేకపోతే లభించదు. చాలా మంది ఈ మాట నేను చెప్తే వినరు, మళ్లీ అదే ప్రశ్న అడుగుతాను నేను ఎప్పుడు అడిగేది. ఇక్కడ మనం కూర్చుని ఉన్నాం కదా, ఎన్ని స్తంభాలున్నాయి, లెక్కబెట్టి చూడండి కరెక్ట్ గా పన్నెండున్నాయా అంటే, ఇంతకీ స్తంభాలు నేను ప్రశ్న అడగక ముందు ఉన్నాయా లేవా, ప్రశ్న అడిగాక గమనించదలుచుకుంటే మీరు గమనిస్తారు, గమనించదలుచుకోకపోతే ఇదే ప్రశ్న చాలాసార్లు అడుగుంటాయి ఇక్కడ, నేను చాలా మంది చెప్పలేరు. అదే ధర్మం కూడా అలాగే ఉంటుంది, అంత సింపుల్. ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి స్తంభాలే మీరు గుర్తించకపోతే గుర్తించినప్పుడు ఇంకా ధర్మం మీకేం తెలుస్తుంది, మీకు అనవసరం కదా ధర్మం. కానీ ఆ ధర్మమయ మార్గాన్ని పూర్తిగా పటిష్టము చేసి ఒక విశేషమైనటువంటి విద్యగా రూపొందించినటువంటి ఘనత భారతీయులకే లభించింది. ఆ లభించినటువంటి ఘనత వల్లే ఏ విధమైనటువంటి వార్తాపత్రికలు లేకపోయినా, కమ్యూనికేషన్ మెథడ్స్ లేకపోయినా, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోయినా అనేక మంది భారతదేశాన్ని వెతుక్కుంటూ వచ్చారు. తక్షశిల, నలంద ఇప్పటికీ ఆ భారతీయ ధర్మ సంస్కృతి యొక్క చిహ్నాలే, ఇప్పటికీ చాలా గొప్పగా దాని గురించి చెప్పు ఉంటాం మనం. ఆ విద్యను మళ్లీ భూమి మీదకి ఈ రోజు పూర్తిగా మనం ఇక్కడ దింపగలిగాం. దిగబడింది అది. దింపింది మనం ఎంతలాగా ఉపయోగించుకోగలమో నాకు తెలియదు, కానీ ఇంచేత ఇక్కడ ఇప్పుడే చెప్పాను కదా ఎన్ని స్తంభాలున్నాయి అని అడిగిన ప్రశ్నకి ఇప్పటికీ చాలా మంది జవాబు చెప్పలేకపోయారు. ఇప్పటికి ఎన్నిసార్లు అడుగుంటాను ఈ ప్రశ్న అంటే, కొంతమంది లెక్క పెడుతున్నారు, ఇప్పుడు కొంతమంది లెక్క పెడుతున్నారు, అది వేరే విషయం. కానీ అదే విధంగా ధర్మము కూడా, ఆ ధర్మాన్ని అర్థం చేసుకోవటానికి ఒక విశేషమైనటువంటి నక్షత్రము నుంచి అనవరతంగా మనకి సందేశాలు లభిస్తూనే ఉన్నాయి. ఆ నక్షత్రమే కనుక ఉండి ఉండకపోతే మనకి ధర్మము ఇంత పటిష్టంగా ఉండి ఉండేది కాదు. ఆ నక్షత్రాన్నే ఇంగ్లీష్ భాషలో సిరీస్ అంటారు, మన భాషలో యమ అంటాం. ప్లూటో కాదు, ఎస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు కన్ఫ్యూజ్ కాకండి, ప్లూటో కూడా యమాయే. ఆ వచ్చిన కూడా రాముడు కూడా రాముడే. ఇప్పుడు చాలా మంది రాములు ఉన్నారు, కానీ అసలు రాముడు ముందు, ఇప్పుడు రాములు ఎందుకు పనికిరారు కదా. అలాగే అసలు యముడు అంటే, యముడు అంటే నియామకం చేసేవాడు, నియామకం చేసేటువంటి శక్తి సిరీస్. ఆ శక్తి నుంచి దిగినటువంటి ఆ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీరు ఇలా చూసుకుంటూ వెళ్ళొచ్చు. దీన్ని పంపిస్తూ అందరికి పంపించండి, అది చేయి మాత్రం దాని మీద పెట్టకండి, పక్కన పెట్టుకోండి. ఆ యూనివర్సిటీ ఆఫ్ సిరీస్ అనేటటువంటిది కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు బట్టి ఉంది, ఇప్పుడే కాదు అది, అది అలా ఉంది. అది అలా ఉండబట్టే భారతదేశానికి కానీ లేకపోతే పృథ్వీ గ్రహానికి ఇన్ జనరల్ కానీ ఈ గురు పరంపర ఆవిర్భవిస్తూనే ఉంది. ఈ గురు పరంపర యొక్క మూలమైనటువంటి స్థానం అది. దాన్ని మనం మళ్లీ ప్రపంచానికి అందజేయాలి. ఫస్ట్ పాయింట్ సెంటర్ ఎక్కడుంది, సోర్స్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఈ అపౌరుషేయమైనటువంటి అంటే మానవ జాతి గుర్తించలేనటువంటి ఈ ధర్మము యొక్క ఒక సందేశం ఉంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే ఎవరికి చెప్పారు ఇది? అర్జునుడికి చెప్పలేదు. భారత అంటే ఈ సందేశము, ఈ ప్రామిస్ వెలుగు మీద ఆసక్తి కలిగిన వాళ్లకి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప మిగతా వాళ్లకి ఉపయోగపడదు. భగవద్గీతలో చాలా రహస్యాలలో ఇదొక రహస్యం. ఒక్కొక్క మాట అర్జునుడికి వాడినటువంటి మాటలు అర్జునుడి కోసం వాడబడలేదు. సాధకుడు ఏ స్థాయిలో ఉన్నాడో, ఏ స్థాయిలో ఉంటే మీకు ఈ రహస్యాలు బోధపడతాయో చెప్పాడు. అంచేత యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం. భారత వెలుగు మీద ఉన్నటువంటి ఆకర్షణ. కాని మనకి వెలుగు మీద ఉన్నటువంటి ఆకర్షణ అక్కర్లే, భారత అక్కర్లే. మనకేం కావాలి? మహాభారతం కావాలి. అది జగద్గురువు అందించినటువంటి ఒక విశేషమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం. వెలుగు అంతా ఉంది భూమి మీద, సూర్యుడి వల్ల వెలుగు లభిస్తోంది. కానీ సూర్యుడికి వెనకాతలున్నటువంటి సప్తఋషులు, సప్తఋషులకి వెనకాతలున్నటువంటి ధ్రువ నక్షత్రము, ధ్రువ నక్షత్రానికి వెనకాతలు ఉన్నటువంటి సిరిస్ అనేటటువంటి ఒక కేంద్రము నుంచి ఈ ధర్మము ఎప్పుడు ఎప్పుడు అవుతే లోపిస్తుందో, నాశనం అవదు. ధర్మం ఎప్పుడూ నాశనం అవదు, గ్లాని వస్తుంది. ఆ తేడా కూడా మీరు చాలా గుర్తుంది. ధర్మాన్ని నాశనం చేయలేరు మీరు, ధర్మాన్ని మీరు మర్చిపోగలరు. మర్చిపోయిన ధర్మం ఎన్నాళ్ళు మర్చిపోతారు? మళ్లీ మళ్లీ అది లోపల నుంచి మిమ్మల్ని తోస్తూనే ఉంటుంది. ఎప్పుడో అప్పుడు, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మ, ఇంకో జన్మలో కాకపోతే ఇంకో యుగంలో. ఎప్పుడు మీకు ఆ భారత స్థితి వస్తుందో, వెలుగు వస్తుందో, ప్రిడిక్షన్స్ ఏంటి అంటే 5000 సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి ప్రిడిక్షన్స్ ఈ 2000 సంవత్సరానికి ఈ ధర్మము మళ్లీ తిరిగి తన పరిపూర్ణమైనటువంటి నిష్ఠతో ప్రతిష్ఠితమవుతుంది. మళ్లీ ఇదివరకు ఎలాగా ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఉందో, భారతీయ ఆధ్యాత్మికతకు కూడా అలాంటి ఎడ్యుకేషనే వస్తాయి. హిమాలయాలలో దానికి ఒక అద్భుతమైనటువంటి కేంద్రము ఆల్రెడీ స్థాపించబడి ఉంది. స్థాపించబడి ఉండటమే కాకుండా అశ్వమేధ యజ్ఞ పరంపర గురుదేవుల ద్వారా స్టార్ట్ చేయబడింది. గురుదేవుల ద్వారా కాదు, గురు సత్తా ద్వారా. ఒక గురువు వల్ల అలాంటివి ఏం జరగవు. అశ్వమేధ యజ్ఞాలు అలాంటివి జరుగుతాయంటే అనేక మంది గురువులు కలిసి ఒక ప్రణాళికాబద్దంగా మానవుల యొక్క అతీతాన్ని భవిష్యత్తును మనసులో ఉంచుకుని చేసినటువంటి అశ్వమేధ యజ్ఞాలలో హిమాలయాలలో ఉన్నటువంటి ఒక కేంద్రము. అందులో ఎంత బంగారము నిక్షిప్తమై ఉంది అంటే, అంటే ఎలా నిక్షిప్తమై ఉంది, ఇది ఎక్కడ దాచబడలేదు, వెదజల్లబడి ఉంది. ఒంటెల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద, ప్రపంచంలో మీకు తెలిసినటువంటి క్రెయిన్స్, మీ ఇష్టం బరువుని లారీలు అన్ని తీసుకుపోండి అక్కడికి. తీసుకుపోయినా మీరు ఆ బంగారాన్ని ఎత్తుకుని తీసుకురాలేరు, వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దాన్ని మళ్లీ ఈ విద్య కోసం ఉపయోగించబడుతుంది అనేటువంటి ఒక ప్రిడిక్షన్ ఉంది. కానీ ఒక విద్య ఎప్పుడైనా కూడా సర్వజనీనం కావాలి అంటే ఆ విద్య నేర్చుకోవడానికి కావలసినటువంటి అర్హత ఉన్నవాళ్లు, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళని మనం ముందు తయారు చేసుకోవాలి. అది పూర్తయిపోయిందంటున్నారు గురువులు. ఆ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లు కోకొల్లలు, ఒకళ్ళు ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ 100కి 70 మంది ఆ ఎలిజిబిలిటీ ఈ కాలంలో పొంది ఉన్నారు. ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి సాధన విధానాన్ని, ఆ సాధన విధానము కూడా ఎక్కడి నుంచి దిగి వస్తోంది మనకి, సిరీస్ అనేటటువంటి నక్షత్రం నుంచి కిందకి దిగి వస్తోంది. పాండవులు చేసినటువంటి ఆ మహాప్రస్థానం లో కుక్క యుధిష్ఠిరుడు వెంట ఉంటుంది. సిరీస్ ఇంగ్లీష్ లో డాక్ స్టార్ అని కూడా ఇంకో పేరుంది, డాక్ స్టార్ అని పేరు. మనం కూడా దత్తాత్రేయుడి దగ్గర 4 కుక్కల్ని పెడుతూ ఉంటాం, 4 వేదాలకి స్వరూపముగా అని. ఆ కుక్క అనేది ఆ డాక్ స్టార్కి ప్రతీక, కాలానికి ప్రతీక. అంచేత ఆ కాలానికి ప్రతీక అయినటువంటి యమ కేంద్రము నుంచి వస్తున్నటువంటి, సిరీస్ దగ్గర నుంచి వస్తున్నటువంటి పరంపరలోనే ఈ గురు పరంపరలన్నీ ఉన్నాయి. ఇది ముందు అర్థం చేసుకున్న తర్వాత. అంచేత గురు పరంపరలో ఎవరున్నా, ఏ జాతి వాడైనా, ఏ మతానికి చెందినవాడైనా, వాడు ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చి ఉంటాడు, సిరీస్ నుంచి వచ్చి ఉంటాడు. అది ముందు మీకు అర్థం కావాలి. దీన్ని మనం అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. అంచేత గురు పరంపర ఒకటే, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన, ఆ పదాన్ని, ఆ సిరీస్ అనేటటువంటి నక్షత్రాన్ని ఎప్పుడైతే మనం దర్శించుకోగలము, సరే దర్శించుకున్నాం, దర్శించుకున్న తర్వాత ఇప్పుడు ఇంతకీ ఇక్కడ మనం ఇక్కడ చేస్తున్నటువంటి గందరగోళం ఏంటో మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ గందరగోళమే ఆ గురువుల నుంచి మీకు ఇవాళ నేను అందిస్తున్నటువంటి గిఫ్టే. ఎందుకు ఇవాళ జరిగింది, ఎందుకు ఈ కాలానికి జరిగింది నాకు తెలియదు. ఇప్పుడు జరుగుతూ పోతుందని కూడా నాకు తెలియదు. అరగంట ముందు వరకు 3 రకాలైనటువంటి లక్షణాలు ప్రోధి చేసుకున్నటువంటి వ్యక్తుల గురించి మీరు ముందు ఆలోచించండి. సమయాన్ని సద్వినియోగం పరచుకునేటటువంటి వ్యక్తులు, వనరుల్ని సద్వినియోగం చేసుకునేటటువంటి వ్యక్తులు, వాళ్ల యొక్క వ్యక్తిగతమైన సామాజికతమైనటువంటి భావములను కాకుండా విశ్వ కళ్యాణము కొరకు విశ్వ ప్రణాళికను అందజేసేటటువంటి గురువుల భావాలకి అనుగుణ్యంగా జీవించేటటువంటి వ్యక్తులు. అంటే ఆ వ్యక్తులు ఏ లక్షణాలు కలిగి ఉన్నారో మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకటి, వాళ్ళు టైం వేస్ట్ చేసుకోరు. 2, ఉన్న వనరుల్ని పరిపూర్ణంగా ఉపయోగించుకుంటారు. 3, ఆ వనరుల్ని, ఆ కాలాన్ని 99% వాళ్ళు ఏ ప్రణాళికకు ఉపయోగించుకుంటారు, విశ్వ ప్రణాళికకు, గురు ప్రణాళికకు. ఇంతకీ విశ్వ ప్రణాళిక, గురు ప్రణాళిక అనేటటువంటి దాన్ని ఈనాడు సైన్స్ ఇవల్యూషన్ అంటుంది, పరిణామక్రమం అంటుంది. పరిణామక్రమంలో సైంటిస్టులు ఇంతవరకు పట్టుకోగలిగారు అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి భౌతిక పదార్థాల విలువ రూపాయి కంటే ఎక్కువ మించలేదు. మళ్లీ ఆ సెంటెన్స్ ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వెంట్రుకలున్నాయి, ఎముకలున్నాయి, కళ్ళున్నాయి, ముక్కున్నాయి, చెవులున్నాయి, ఇవన్నీ కూడా కొంత హైడ్రోజన్, కొంత కార్బన్, కొంత ఆక్సిజన్తో తయారైబడిందే. 90% చాలా తక్కువ పరిమాణంలో మన శరీరంలో ఇనుము ఉంది, అంతకంటే తక్కువ పరిమాణంలో కాల్షియం ఉంది. ఇలాగా రకరకాలైనటువంటి ఖనిజాలు మన శరీరంలో ఉన్నాయి. మన శరీరాన్ని పొడి చేసేసి మన శరీరంలో పనికిరానటువంటి భాగాలంతా పక్కన పారేసి అమ్ముదాం అనుకున్నాడు అనుకోండి, ఎవడైనా మనిషిగా కాదు, ఏ పదార్థములతో అయితే ఈ శరీరము నిర్మించబడినదో దానితో కనుక మనిషిని అమ్మదలుచుకుంటే రూపాయి కంటే ఎక్కువ రాదు. ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ లో కూడా కానీ మనిషి విలువ రూపాయినా? రూపాయి కాదు కదా, మీకు అది ఖచ్చితంగా తెలుస్తూనే ఉంది. ఈ మనిషి యొక్క విలువని ఆపాదించటానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ సైంటిస్టులకి బోధపడలేదు. కానీ ఒకటి మాత్రం వాళ్ళకి అర్థమైంది, పరిణామ క్రమంలో భూమి మీద అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. ఖనిజాలు, ఖనిజాల తర్వాత వృక్షాలు, వృక్షాల తర్వాత జంతువులు. జంతువునా నరజన్మ దుర్లభం అంచేత మనము కూడా జంతువులమే. ముందు అది మనకు వచ్చేయాలి. జంతువుల కంటే మనకి పెద్ద విలువ లేదు ప్రస్తుతం. ఇంచేత జంతువు చచ్చిపోతే చాలా ఉపయోగపడతాయి, చాలా జంతువులు రకరకాలుగా ఉపయోగపడతాయి. కానీ మనిషి దేనికి ఉపయోగపడతాడు చనిపోయాక? మామూలుగా అయితే ఉపయోగపడదు, కానీ గురువు అయితే వాడి యొక్క సమాధి ఓ సిద్ధి సాయి సమాధి కాని విలువ కనిపిస్తుంది కదా, ఎంత విలువగా ఉందో. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ సైంటిస్ట్ దగ్గర ఇంకా ఏర్పడలేదు. కానీ భారతీయ ఋషుల దగ్గర దానికి విశేషమైనటువంటి సాధన విధానం ఉంది. దానినే మనము మంత్రము, యంత్రము, తంత్రము అంటాం. నేను మొత్తం యూనివర్సిటీ యొక్క సిలబస్ చెప్తున్నాను నేను మీకు ఇవ్వాలని. మొత్తం ఈ శ్రీం సాధనలు హ్రీం సాధనలు ఎగిరిపోయి ఇవ్వపూట మొత్తం సిలబస్ యుగ యుగాలుగా రాబోయే 24 కోట్ల సంవత్సరాలలో మానవ జాతి ఎదుర్కొనేటటువంటి చేయవలసినటువంటి పరిణామ క్రమంలో మార్పుల గురించి నేను మీకు చెప్పుకొస్తున్నాను. అంటే ఈ మార్పులలో మొట్టమొదట మార్పు ఎక్కడ జరుగుతుంది అంటే మనిషి కాలాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది మీకు ఇప్పుడు అర్థమవుతూనే ఉంది కదా. ఇదివరకు కాశీకి వెళ్లాలంటే నెలలు పట్టేది, ఇప్పుడు అమెరికాకి వెళ్లాలన్నా కూడా రోజులు పట్టడం లేదు, గంటలే పడుతోంది. అంటే ఏం జరుగుతోంది అక్కడ? కాలము తగ్గుతోంది, కాలము మెల్లిమెల్లిగా తగ్గుతోంది. ఇదివరకు రోజుల్లో పోయేటటువంటి ప్రయాణం ఇప్పుడు గంటల్లో జరుగుతోంది. నేనే బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు 3 రోజులు పట్టేది ప్రయాణం నాకు గుంటూరు నుంచి కాశీకి మళ్ళా చేరుకోవటానికి. ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి మీరు 1 అవర్ 40 మినిట్స్ లో వచ్చేయచ్చు. అంటే మీరు సినిమాకి వెళ్తారు, సినిమాకి వెళ్లి మళ్ళా ఇంటికి వచ్చే లోపల మనిషి ఢిల్లీకి వెళ్లి మళ్ళా వచ్చేయచ్చు. అంటే ఏం జరిగిందో అక్కడ చూడండి మీరు. కాలం ఏమవుతోంది? ష్రింక్ అవుతోంది, సంకుచితం అవుతోంది. కాలము సంకుచితం అవటాన్ని మీరేమనుకుంటున్నారు? బాహ్య జగత్తులో మీరు గమనిస్తున్నారు కనుక, బాహ్య జగత్తులో చూస్తున్నారు కనుక పరిణామ క్రమంలో జరిగినటువంటి మార్పుల్ని గుర్తించకుండా కాలము సంకుచితం అవుతోంది అన్నది గమనించుకోకుండా వనరుల యొక్క శక్తి పెరుగుతోంది అంటున్నారు. చాలా జాగ్రత్తగా ఈ పదాన్ని అర్థం చేసుకోండి మీరు. తర్వాత రాబోయే సంవత్సరాలలో మనం చాలా డీప్ గా దీన్ని అర్థం చేసుకుందాం. ఇవాళ బీజాలు పడిపోనివ్వండి. అంచేత క్లీన్ బీజం యొక్క సాధన సైంటిస్టుల ద్వారా అద్భుతంగా జరిగింది. కాలాన్ని ఈమెయిల్ చేస్తాడు వాడు అమెరికాలో, చేసిన మరుక్షణం ఇక్కడ ఉంటుంది, ఆల్మోస్ట్ తక్షణమే. అంటే కమ్యూనికేషన్ ఏమైంది? తక్షణమే. అసలు కాలం లేదు, అసలు అక్కడ వాడు అలా స్విచ్ నొక్కుతాడు ఇక్కడ వస్తుంది. వాడు వేస్తాడు కూడా ఇన్స్టెంట్లీ ట్రాన్స్ఫర్డ్ అంటాడు వాడు. ఇన్స్టెంట్లీ అంటే తక్షణమే. అంచేత బాహ్య జగత్తులో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చాయి. కంప్యూటర్, ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్ని ఆ కంప్యూటర్లో తయారు చేసినాయి. ఈ రంగు నుంచి ఆ రంగుకి మార్చడానికి, మొత్తం దాని యొక్క ఫాంట్ మార్చడానికి 1 సెకండ్ కంటే ఎక్కువ కాలం పట్టదు. మనిషి కంపోజ్ చేయాలంటే, కంపోజ్ చేసి ప్రింట్ చేయాలంటే వెబ్సైట్, రేడియోలో కానీ టెలివిజన్లో కానీ మీకు గంట గంటకి వార్తలు అందుతున్నాయి. ప్రపంచము నుంచి. మీరు ఆలోచించవలసినటువంటి ఒక చిన్న విషయం ఉంది, దాన్నే మే నెలలో జరిగేటువంటి క్యాంపుల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ పేరుతో నేను మీకు అందించబోతున్నాను. కానీ చెప్పాను కదా, నేను అందించేటటువంటి అంత గొప్ప విషయాలు కూడా మీరు దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉండాలి. నేను చెప్పేస్తే వచ్చేసేది కాదు. అది చిన్న ఉదాహరణ చెప్పాను కదా, ఎన్ని స్తంభాలు ఉన్నాయనేటటువంటి చిన్న ప్రశ్న. ఇప్పటికీ మీకు కరెక్ట్ గా ఆన్సర్ తెలీదు కదా, అంతే. అంటే మీరు ఆలోచించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏమిటంటే, ప్రకృతిలో కారణము లేకుండా ఏమీ జరగదు. కారణం లేకుండా ఏమీ జరగదు. మనకి అనారోగ్యం చేసినా, మనం ఆనందంగా ఉన్నా, మనకు ఒక గురువు లభించినా, మనకు ఒక శత్రువు లభించినా, ఇవంతా కూడా ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండుంటుంది. మరి ప్రతిరోజు మీ ఇంటిలో టీవీ ద్వారా న్యూస్ వస్తోంది, ప్రపంచం యొక్క న్యూస్, మీకేం ఉపయోగం? ఎందుకు వస్తుంది మీ ఇంట్లోకి? ఉపయోగం లేకుండా ప్రకృతి మాత్రం చెయ్యదు. ప్రకృతికి ఇష్టం లేకపోతే అసలు ఆ రహస్యాన్ని బయట పెట్టదు. అది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇది. కాలాన్ని ఉపయోగించుకోవటం ఎలా అనేటటువంటి దాంట్లో ప్రకృతి మీకు తక్షణమే, మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ కావలసినటువంటి సంజయ దృష్టి, దివ్య దృష్టి ఇదివరకు ఒక సంజయుడికే ఉండేది, ఇప్పుడు మీకందరికీ ఉంది. టెలివిజన్ ఉన్న వాళ్ళందరికీ ఉంది, లైవ్ టెలికాస్ట్ మీరు చూస్తున్నారుగా. ఎందుకు ఆ లైవ్ టెలికాస్ట్ మీకు చూసేటటువంటి అర్హత వచ్చింది అనే ప్రశ్న మనం వేసుకోం. అది నేర్చుకుందాం మనం క్లీన్ బీజ సాధనలో. మీరు ఈ మే నెలలో నేర్చుకునేటటువంటి దాన్ని, కానీ దీనికి తగిన మానసిక స్థితితో మీరైనా రండి, లేకపోతే దానికి తగినటువంటి వ్యక్తులనైనా పంపించండి. ఇంకోటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అవకాశం మళ్లీ మళ్లీ రాదు అనేది కరెక్టే, బాధ్యతను వదిలించుకుని అవకాశం వైపు పరిగెట్టడం తప్పే. మరి రెండు మీరే చెప్తే ఎలా? మరి తప్పదు, నిర్ణయాత్మకులు మీరే. ఏది అవకాశము, ఏది బాధ్యత, దేన్ని ఉపయోగించుకోవాలి? అవకాశాన్ని. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి చాలా పనులున్నాయి. ఉడత ఉపయోగించుకుంది, హనుమంతుడు ఉపయోగించుకున్నాడు, త్రేతాయుగం పోయి ద్వాపరయుగం వచ్చింది, ద్వాపరయుగం వచ్చి కలియుగం కూడా పోయేటటువంటి రోజు వస్తోన్నదేమో, అయినా ఉడతని గుర్తుంచుకుంటున్నాం, హనుమంతుడిని గుర్తుంచుకుంటున్నాం. ఇచ్చేత విశ్వ ప్రణాళికలో మీరు భాగస్వామ్యం పొందారు కనుక ఆ దమ్ము ఉన్నదా మీకు? ఆ త్యాగాలు మీరు చేయగలరా? ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు. ఇంచేత ఎక్కడా కూడా ఆకలికి అర్జునుడు లాంటి స్నేహితుణ్ణి, బంధువే, బంధువే కాకుండా ఇంకా ఏంటి, స్నేహితుడు అసలు. అయినా కూడా శ్రీకృష్ణుడేమంటాడు, యథేచ్ఛసి సదాగురు, నీకేది ఇష్టమవుతే అది చెయ్యి. అంచేత మీకు బాధ్యతలు ముఖ్యమా అవకాశం ముఖ్యమా నన్ను అడగండి. మీ నిర్ణయాలే మీరు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారో తెలుపుతుంది. మళ్లీ మళ్లీ చెప్పేటటువంటి దాంట్లోనే గురువులు మీ నుంచి ఏం ఆశిస్తున్నారో నేను చాలా స్పష్టంగానే చెప్తున్నా. కానీ మీకు తగనటువంటి, మీరు చేయలేనటువంటి త్యాగాలు మాత్రము దయచేసి చేయకండి. చేయగలిగితే చేశామని చెప్పుకోకండి. చేయగలిగితే దూకండి. కానీ దూకి ఏం చేయాలి? మిమ్మల్ని ఖాళీగా ఉంచము, మీకు ఏమీ సుఖాలుండవు. ఎండాకాలం ముసుగేసి కూర్చోమంటున్నారు మాస్టారు, కూర్చోండి ముసుగేసుకుని ఏం చేస్తాం, తప్పదు అది. అంచేత ఆ క్లీన్ బీజ సాధన యొక్క విశేషమైనటువంటి పరిణామం ప్రపంచంలో ఎలా జరిగిందో మీరు అర్థం చేసుకోండి. అయిపోయింది అది, దాన్ని మీరు పట్టుకోలేకుండా ఉన్నారు. ఇంకా క్లీన్ బీజ సాధన అంటే కాలంలో ఒక సందేశాన్ని పంపించడానికి కానీ, మనుషులతో మాట్లాడటానికి కానీ, ఒక పదార్థాన్ని ఇంకో చోటకి పంపించటానికి కానీ టైం పట్టదు. ఫోటోస్టాట్ కాపీలు మీరు తీసుకొచ్చి తీసేస్తున్నారంటే అదే ఏమవుతోంది, అనేకమైనటువంటి రూపాన్ని మార్చుకోగలుగుతోంది. ఒక కాగితం ముక్కను ఇక్కడ నుంచి నేను అమెరికాకి తక్షణమే పంపించగలిగితే మనిషిని మనం ఎందుకు పంపించలేము? అర్థం చేసుకోండి, ఎక్కడ చూశాడు అబద్ధం ఏం చెప్పలేదు ఆయన. మన్మనా భవ మద్భక్తో బికమ్ మై డివోటీ అంటే ఎన్నో కిరణం, ఆరు కిరణం అంటే ధ్యానయోగం అంటే ఆరు అనేటటువంటిది, భక్తి అనేటటువంటి ఎప్పుడొచ్చినా మీరు ఏ టెక్నిక్ ఉపయోగించాలి అని ధ్యానాన్ని ఉపయోగించాలి. మన్మనాభవ మద్భక్తో, ధ్యానం అంటే ఏంటి, మీరు దేని మీద మీకు మనస్సు ఉన్నదో తప్ప ఇంకా మిగతాదంతా మర్చిపోవాలి. మీరు ధ్యానం చేయలేని మాస్టరు, మళ్లీ మళ్లీ మీరు అదే తప్పు చేయకండి, మీరు చేయగలరు. సినిమా హాల్లో మీరు చేసేదేంటి, మీరుంటారు సినిమా ఉంటుంది, మిగతా గుర్తుంటుందా మీకు ఆ మూడు గంటల పాటు మిగతా ఏ విషయాలు గుర్తు రావటం లేదు. చాలా ఆవేదనతో చాలా భయంతో చాలా బాధతో సినిమాకి వెళ్లినటువంటి వ్యక్తి మొదట 10 నిమిషాలు గుర్తుంటుంది బాధవాడికి, తర్వాత ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆ ధ్యాన స్థితిని ఉపయోగించుకోండి, మీరు మీలో ఉన్నటువంటి ఆ శ్రీం శక్తి జాగృతం అవుతుంది. అది జాగృతం అయ్యాక హ్రీం బీజ సాధన, దానికి మనం నెక్స్ట్ వీక్ లో పునాదులు వేసుకోబోతాం అనుకుంటున్నా, నాకు తెలియదు ఏం చేస్తాను. కానీ హ్రీం బీజాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఇంచేత శ్రీం క్లీం ఇవి రెండు మనకి చాలా అలవాటైనటువంటివి, మనం చాలా జన్మలలో చేసి ఉన్నాం. ఇప్పుడు కేవలం మనం ఏం చేసుకోవాలి అంటే గుర్తు చేసుకోని, ఆయన బహుని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్తం వేత్త పరంతప. అంతే, మనం అదే స్థితిలో ఉన్నాం. మెల్లమెల్లిగా ఈ 5-6 రోజుల్లో మీరు కొంచెం సీరియస్ గా ఉంటే గ్యారంటీగా జ్ఞాపకాలన్నీ మీకు దిగుతాయి. నేను చెప్పే కదా ఇక్కడ ఆ చిన్న పాయింట్ మీరు అర్థం చేసుకోండి. నేనే 120 మంది కెమిస్ట్రీ చెప్తా ఇంటర్మీడియట్ లో, ఒకడికి 90 మార్కులు వస్తాయి. ఎక్కడ రిసీవింగ్ కెపాసిటీ అంటే, మీరు ఈ విషయాలు నేను మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మీ మనస్సుని ఓపెన్ గా ఉంచుకుంటే అవి లోపలికి దూరిపోతాయి. ఖచ్చితంగా ఈ సమయప్పుడు నా యొక్క మానసిక స్థితి మీ యొక్క మానసిక స్థితికి ఏమీ తేడా లేదు. తేడా ఉంది ఉంటే మీకు అర్థం కాదు. మీరు చాలా జాగ్రత్తగా అది అర్థం చేసుకోండి. మీకు అర్థం అవుతోంది అంటేనే అర్థం ఏంటి, ఉప్పు ఉప్పగా ఉంటుంది తెలుసా మీకు, ఉప్పు ఉప్పగా ఉంటుంది అని తెలుసు. ఇంచేత తెలుసు ఆ అనుభవం మీకు ఉంది, ఆ అనుభవం నాకు ఉంది. ఎక్స్వైజెడ్ అనేటటువంటి పండు ఉంది అమెరికాలో, నిజంగా ఉంది ఆ పండు. నేను హాస్యానికి ఏం చెప్పడం లే, ఎక్స్వైజెడ్ దాని పేరు కూడా. దాని రుచి ఎంత బాగుంటుందో అన్నాను నేను. మీకేమర్థమైంది, ఎందుకు అర్థం కాలే? మరి నేను చెప్తోంది మీకు అర్థం అవుతోంది కదా, అంటే అర్థం ఏంటి? సో సింపుల్. ఖచ్చితంగా నేను చెప్పింది మీకు అర్థం అవుతోంది కదా, నేను చెప్పింది మీకు అర్థం అవుతోంది అంటే అర్థం ఏంటి, ఆ అనుభూతి మీకు ఉంది. నేను చేసేది చెప్పేది ఏంటంటే గుర్తు చేసుకోవడానికి మీరు ఎందుకు ఇంత అవస్థ పడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఆ ట్రిక్ పట్టుకోండి అంతే, చిన్న ట్రిక్. ఆ ట్రిక్కి అభ్యాసం కావాలి. చాలాసార్లు ఎందుకు ఇప్పుడు కూడా బీఎస్సీ క్లాసులు చెప్తున్నప్పుడు కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, గత 20-30 ఏళ్లుగా చెప్పుకుంటూ వస్తున్నాం కదా, కానీ మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఆ ఈక్వేషన్స్ చెప్పాలంటే ఖచ్చితంగా పుస్తకం చూసుకోకుండా వెళ్లి నేను చెప్పలేను. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. అది మనకి జరిగినటువంటి ప్రమాదం, దాన్ని బ్రష్ చేసుకోండి అంతే, ఏం చేయకలే. మీరు మీ తీవ్రత బట్టి ఉంటుంది అది, మీరు ఎంత తీవ్రంగా దాన్ని సాధించాలనుకుంటారో తక్షణమే మీకు లభిస్తుంది అన్నదానికి గ్యారంటీ ఏంటంటే, ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఆపరేటింగ్ వరల్డ్ ఏంటి అంటే తక్షణమే. ఏదైనా జరగాలి అంటే సైంటిఫిక్ లాంగ్వేజ్ లో తక్షణమే జరగాలి. అది మీరు అలవాటు చేసుకోండి ఆధ్యాత్మికతతో పాటు. అందుకని మీకు ఇచ్చినటువంటి పర్సులు ఉన్నాయి కదా, చూసి ఉంటారు పర్సులు ఉన్నాయి కదా కొంతమంది దగ్గరైనా. ఆ పర్సుల వెనకాతల సూర్య విజ్ఞానానికి సంబంధించినటువంటి 7 లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే, మీరు ఏదైనా చేయదలుచుకుంటే తక్షణమే చేసేయండి. అంతేనా మాస్టర్, ఇప్పుడే విడిపోతాం మేము, ప్లీజ్ వెళ్ళొద్దు, వినండి. తక్షణమే అనేటటువంటిది ఏంటి అంటే, పనికి వచ్చే వాటిని తక్షణమే చేయండి, పనికిరాని వాటిని మాత్రము దయచేసి తక్షణమే చేసుకోకండి. శ్రీమర్థమైంది క్లీమర్థమైంది. క్లీమ్ అంటే ఏంటి, కాలాన్ని దూరాన్ని సదుపయోగం చేసుకోండి. శ్రీము వనరుల్ని సద్వినియోగం చేసుకోండి. మీకున్నటువంటి వనరులలో అద్భుతమైనటువంటి వనరు ఈ శరీరం. ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఈ శరీరాన్ని దేవాలయాలుగా మార్చుకోండి. దేవాలయాలుగా గ్యారంటీగా మారుతాయి అనే దానికి ప్రూఫ్ ఏంటంటే ఈ గురువులు. చదువుకున్నటువంటి గురువులున్నారు, చదువు రానటువంటి గురువులున్నారు, స్త్రీలున్నారు, పిల్లలున్నారు, ప్రహ్లాదుడు, ధ్రువుడు వీళ్ళందరూ ఐదేళ్ల వాళ్లేగా. లేదు చాలా ముసలితనంలో కష్టపడి విశ్వామిత్రుడు వాళ్లలాగా కొన్ని యుగాలు తపస్సు చేసి గురువులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అంచేత ఇదంతా ఎందుకు ఈ ఉదాహరణ మనం చెప్పుకుంటున్నాం అంటే, మీరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా మీరు అయిపోవచ్చు. మీకు ఎక్కడా కూడా ఆంక్ష ఎక్కడుంది? మీ మనస్సులో ఉంది. మీరు కాలానికి లొంగిపోతే అవస్థపడండి. లేదు తక్షణమే నేను దాన్ని పొందుతాను, ఆ ఆవేదన మాత్రం మీకు రావాలి. ఆ ఆవేదన నేను మీకు ఇవ్వలేను. ఆ ఆవేదన మీరు తెచ్చుకోగలిగితే, అమ్మా ఇంకొక రోజు గడిచిపోయిందే, నువ్వు నాకు దర్శనం ఇవ్వలేదు అని ఏడ్చాడు. బుర్రగోడకి వెళ్లి కొట్టేసుకున్నాడు, స్తంభానికి వెళ్ళి కొట్టేసుకున్నాడు. మెహర్బాబా కూడా అదే పని చేశాడు. షార్ట్ కట్ చూసుకోండి, మరి కొట్టేసుకుంటే వస్తున్నేమో, దయచేసి ఆ పిచ్చి పని చేయకండి. కొట్టుకుంటే రాదు, ఆవేదన వల్ల కొట్టుకుంటే మీకు తెలియదు కొట్టుకున్నారని, అంతే అర్థం చేసుకోండి. అందుకే కాపీ కొట్టద్దు అనేది, గురువుని కాపీ కొట్టకండి. వాళ్లకు వచ్చినటువంటి ఆవేదన వాళ్ళు ఆ విధంగా చూపించుకున్నారు. మీ ఆవేదన నాకు తెలియదు ఎలా మీరు చూపిస్తారు, కానీ ఆవేదన అంటూ ఉంటే ఖచ్చితంగా అది బయటపడుతుంది. కానీ ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోండి, ఆవేదన అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవ్వకూడదు సాధనలో. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, దీనివల్ల మీరు అనేక జన్మల యొక్క సాధనా ఫలితాన్ని కోల్పోతారు. అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి? భావవేశం వచ్చేసింది, ఎగిరి గింతులేస్తున్నాడు, వద్దు. కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు, స్పీడ్ పెంచారు. మొదటి రోజు 80 కిలోమీటర్ స్పీడ్ నొక్కేశారు. తర్వాత ఏం అవదు, మీరుండరు అంతే. అంచేత ఎక్కడైనా భావావేశము కనుక ఎక్కువ అవుతే దయచేసి లేచిపోండి. ఆ రోజు సాధనలో మీరు ఎక్కడున్నా, ఎవరి దగ్గర ఉన్నా, మీ భావావేశాలు మీ కంట్రోల్లో ఉండాలి. ఆనందించండి. దానికి ఉంది, ఇప్పుడు సినిమా చూస్తాం, చాలా మంది కళ్ళమని నీళ్లు కారుస్తారు, చాలా అదృష్టవంతులు వాళ్ళు. ఎదుటవాడి బాధను చూసి దుఃఖించగలుగుతున్నాం కదా, కానీ దుఃఖించాక బయటకు వచ్చాక గుర్తుంచుకుంటున్నావా దాన్ని? వద్దు, అలాగే ఉండండి. అది కరెక్ట్. అది ఇంటికి తీసుకొచ్చి సినిమా హాల్లో అలా జరిగింది అని అన్నారనుకోండి, ఎంత గొడవలు వస్తాయో బాబు, అసలు జీవితం ఎందుకు? అంచేత భావావేశాలు వద్దు, కంట్రోల్లో ఉండండి. కానీ వచ్చినప్పుడు ఆ భావావేశాన్ని కంట్రోల్ చేసుకుని ఉపయోగించగలిగితే అద్భుతమైనటువంటి ఆనందం అది. భావాలే లేకపోతే జీవితమే లేదు. అది హ్రీం. హ్రీం బీజము భావాలకి సంబంధించినటువంటి బీజము. కానీ రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి, సాక్రటీస్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా భావావేశానికి లోనైపోయినటువంటి గురువులు. శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి ఒక మహావ్యక్తి ద్వారా భావావేశానికి లోనవుతో లోను కాకుండా విద్య మొట్టమొదటిసారి ప్రపంచానికి అందింపజేయబడింది. అది ఆయన గొప్పతనం. ఎవరో ఒకడు మొదట ఉండాలి కదా, తర్వాత సరే వస్తారు వెనక అతల. భావావేశానికి లోను కానటువంటి చాలా మంది మహాత్ములు ఉన్నారు, మనం వాళ్ళని గుర్తించాం. నాకు తెలిసినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఎవరి గురువులు వాళ్లకి జాగ్రత్తగా మీరు గమనించుకుంటే గురు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి మీకు ఈ రెండూ కనిపిస్తాయి. అద్భుతమైనటువంటి భావావేశానికి వాళ్ళు లోనవుతారు. అవసరం వచ్చినప్పుడు భావము లేదు, ఏమీ లేదు, చావగొట్టడమే, చెదగొట్టడమే. ఆ మానసిక స్థితి, ఆ కఠోరత తెచ్చుకోవటానికి హ్రీం బీజంలో మీకు ఇక్కడ నేర్పబడేది ఏంటంటే, మొత్తం విశ్వ ప్రణాళిక చెప్పబడుతుంది. ఎక్కడ నుంచి బ్రహ్మ ఈ సృష్టిని మొదలెట్టాడో దగ్గర నుంచి మనము ఎక్కడున్నాం, మన యొక్క గురువులు, మన గురు పరంపర ఎక్కడుంది, ఇది కాకుండా మిగతా ధర్మాలు, మిగతా మానవులు, ఓ సింహం కాని, ఒక తులసి చెట్టు కాని, ఈ పరిణామక్రమంలో ఎక్కడుంది, చివరికి ఈ పరిణామక్రమం అంతా కూడా ఎక్కడికి చేరుకుంటుంది అనేటటువంటి విశ్వ ప్రణాళిక మీకు అర్థమవుతే ఇంకా అనుమానాలు ఏమి ఉండవు. అది హ్రీం బీజ సాధన. అంచేత క్లీం, సమయాన్ని సదుపయోగం చేసుకున్నాం. శ్రీం, దేవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి వనరుల్ని ఉపయోగించుకునేటువంటి స్థితికి వెళ్లాం. హ్రీం, విశ్వ ప్రణాళికని అర్థం చేసుకున్న తర్వాత ఈ మూడింటిని కలిపి ఆ దేశకాల పరిస్థితుల్లో ఆ క్షణంలో ఏం చేయాలి మీరు అని చెప్పేటటువంటి ఒక విద్య ఉంది. దాన్నే మధు విద్య అని పిలుస్తూ ఉంటారు. దాన్నే ఓంకారం అని కూడా అంటూ ఉంటాం. రకరకాలైనటువంటి పేర్లు ఓం అనేటటువంటిది, అందుకని అంత పేరు పొందాం. ఓం లేకుండా ఏ మంత్రము చెయ్యం మనం. ఇంచేత కాలం ఉంది, సమయం ఉంది, వనరులున్నాయి, పరిణామ క్రమంలో ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు, కానీ ఆ క్షణంలో ఏం చేయాలో తెలియకపోతే ఎట్ట. పొద్దున్న 9 నుంచి 12 ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్, ఆ టైంలో వీడు జపం చేస్తూ కూర్చుంటాడు. కాస్త చల్లబడ్డాక, కాస్త చల్లబడిందిలే నేను పేపర్ రాస్తానని వెళ్తాడు. రాయమును అవడు ఉండడు అక్కడ రాయటానికి. అంచేత విశ్వ ప్రణాళిక అర్థమయ్యాక కూడా మీరు దేశకాల పరిస్థితుల్లో ఆ కాలంలో ఏం చేయాలి, అది ఓం. అంచేత మొత్తము సాధన 4 అక్షరాలలో కుదింపబడింది. ఓం హ్రీం శ్రీం క్లీం. మానవ వనరులకు ఉపయోగించుకుంటే గాయత్రి మంత్రం అంటాం. గురు పరంపరకు ఉపయోగించుకుంటే సూక్ష్మ గాయత్రి లేకపోతే శ్రీ విద్య అంటాం. అంచేత 2-3 సంవత్సరాల కిందటే ఈ మొత్తం విద్య మీకు అందింపజేయబడింది. ఓం భూర్భువస్వ హ్రీం శ్రీం క్లీం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ హ్రీం శ్రీం క్లీం ఓం క ఏలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం శ్రీం Hey.